శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు బ్రదర్ వి మహేష్ గారు, ఎస్ఐ పోలీస్, విజయవాడ సిటీ. అంశము యోనా గ్రంథము నుండి మిషనరీ సందేశము. మూలవాక్యము యోనా గ్రంథము 3వ అధ్యాయము.
3వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూడాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూడాలి. 1 నుంచి 10 వచనాలు మనం చూడాలి. మొదటి వచనము 2వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. పాత నిబంధన గ్రంథము 763వ పేజీలో ఉంటుంది యోనా గ్రంథం. నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. రైజ్, గో అండ్ ప్రొక్లైమ్. నువ్వు లేవాలి, లేవాలి అంటే సిద్ధపడమంటున్నాడు యోనాని. వెళ్ళమంటున్నాడు, వేరొక దేశానికి వెళ్ళమంటున్నాడు. ఆ వేరొక దేశంలో వెళ్ళి ఆ నినేవ పట్టణానికి దుర్గతి సంభవించబోతుంది, విపత్తు రాబోతుంది, దేవుని సన్నిధుల నుంచి వినాశం రాబోతుంది అని ప్రకటన చేయమంటున్నాడు. ఇక్కడ ద మిషన్ ఆఫ్ యోనా, యోనా యొక్క మిషన్ ఏంటి, దేవుడు యోనాకు అప్పచెప్పిన పరిచర్ ఏంటి అన్న దాన్ని మనం చూడగలం. మొదటి అధ్యాయంలో మనం చూసాం యోనాని వెళ్ళమన్నాడు. యోనాని దేవుడు వెళ్ళమని చెబితే దేవుని మాట ఖాతర చేయక యోనా నినేవే మహాపురానికి వెళ్ళడానికి బదులు దేవుని సన్నిధిలో నుంచి తప్పించుకొని పారిపోతూ తర్షీష్కి వెళ్లే వాడెక్కినట్లుగా మనం చూసాం. దేవుడు వెళ్ళమన్నాడు, యోనా తప్పించుకొని పారిపోతున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, యోనా దేవుడి మాట వినకుండా తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి దేవుడు విడిచిపెట్టాడా, దేవుడు వదిలేశాడా, తుఫాను తీసుకొచ్చాడు? చివరికి యోనా తనంతటి తాను సూసైడ్ చేసుకుందాం, సముద్రంలో దూకితే చావనవలేదు, తిమింగలాన్ని పంపించాడు. తిమింగలం కడుపులో కూడా తిమింగలాన్ని తిన్నవలేదు, 3 రోజులు సజీవుడిగా ఉంచాడు. బుద్ధి వచ్చింది, ప్రార్థన వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, తాను చేసిన తప్పేంటి తనకు అర్థమైంది. అప్పుడు 3వ అధ్యాయంలో బయటికి తీసుకొచ్చి మళ్ళా 2వసారి, అందుకే మొదటి వచనం ఏముందంటే 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. 2వ మారు యోనాకు ప్రత్యక్షమై మొదటిసారి చెప్పాడు, వినలేదు. 2వసారి వినేటట్లుగా చేసి 2వసారి చెప్తున్నాడు. మొదటిసారి ఏం చెప్పాడు, 2వసారి కూడా అదే చెప్తున్నాడు. దేవుడు యోనా ప్రవక్తకు అప్పగించిన బాధ్యత సిద్ధపడి నినేవే మహాపురానికి వెళ్లి దేవుడు ప్రకటించమన్న వార్త, సువార్త ప్రకటించటం దేవుడు అప్పగించిన బాధ్యత. అయితే విచిత్రం అనిపిస్తుంది, ప్రవక్తగా ఉన్న యోనా దేవుడు చెప్పమంటే చెప్పకుండా ఎందుకు తప్పించుకున్నాడంటే, నినేవే అశ్షూరు సామ్రాజ్యానికి కేంద్ర పట్టణం, రాజధాని. అశ్షూరు సామ్రాజ్యము, అశ్షూరియులు ఇస్రాయేలీలకు శత్రువులు. ఇస్రాయేలీలకు శత్రువులు హిజ్కియా కాలంలో దేశాన్ని ముట్టడించిన వారుగా చూస్తాం. పలుమార్లు ఇస్రాయేల్ మీద దాడి చేస్తా ఉన్నారు, ఇస్రాయేలీలకు శత్రువులు. దేవుడు తన ప్రవక్తను శత్రువుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రకటించమంటున్నాడు, ఏం ప్రకటించమంటున్నాడు, మీ చాప్టర్ క్లోజ్ అవుతుంది, మీ దేశం మీదకి దేవుడు విపత్తి తీసుకొస్తున్నాడు, మీరు బ్రతకరు, చస్తారు అని ప్రకటించమన్నాడు. శత్రు దేశంలోకి వెళ్ళి యోనా ఈ మాటలు చెబితే శత్రు దేశం చూస్తూ కూర్చుంటదా, కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తారు, హింసిస్తారు, జైల్లో వేస్తారు, చంపుతారు, ఇవన్నీ యోనా కళ్ళ ముందున్న కష్టాలు. ఆయనేమో చెప్పమంటాడు, చెప్పేది ఏమైనా శుభవార్త కాదు, దుర్వార్త. దుర్గతి సంభవించినని ప్రకటించాలి. దుర్గతి సంభవించినని ప్రకటించాలి. దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి. ఒకవేళ కఠినమైన మాటలు దేవుడు చెప్పమనే చెప్పకుండా, బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, జనులు దురద చెవులు గలవారు కాబట్టి, ఇచ్చింగ్ ఇయర్స్, దురద చెవులు గలవారు కాబట్టి ఏం చెప్పాలి, కల్పనా కథలు చెప్పాలి, కట్టుకథలు చెప్పాలి, పిట్ట కథలు చెప్పాలి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే వినేవాడికి సంతోషంగా ఉంటుంది, చెప్పేవాడికి ఏ నొప్పి ఉండదు, చాలా చక్కగా జరిగిపోద్ది. కానీ కానీ అది వినేవారి క్షేమం కాదు, వినేవారి క్షేమం కాదు. అందువల్ల యోన దేవుడు దుర్గతి వస్తుందని ప్రకటించమన్నాడు. అది శత్రు దేశంలోకి వెళ్ళి ప్రకటిస్తే శత్రు దేశం వాళ్ళు ఒప్పుకోరు. దానికి తోడు తనకు ప్రమాదం ఉంది కాబట్టి నాకెందుకు వచ్చిన కష్టం అని చెప్పి తప్పించుకొని పారిపోతున్నాడు యోన. కష్టం నా వల్ల కాదు అంటే దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు ఒక కార్యంతో, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరిని భూమి మీద తీసుకొస్తున్నాడు. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. నా పట్ల ఒక చిత్తం ఉంది, మీ పట్ల ఒక చిత్తం ఉంది. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మనల్ని భూమి మీద తీసుకొని రాలేదు. యువదీకాల సమయంలో ఈ యోనా గ్రంథం నుంచి మిషనరీ పరిచర్య అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మిషనరీ పరిచర్య అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మిషనరీస్ అంటే పరాయి దేశానికి, సువార్త లేని ప్రాంతానికి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి తెగించి వెళ్ళేవారు. అలా వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తుంటే దే కెనాట్ రిసీవ్, వాళ్ళు ఆ సువార్తను అంగీకరించలేరు. మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదు, మీ దేవతలు కేవలం ఒట్టి విగ్రహాలు, మీ దేవుళ్ళ వల్ల మీకేమి ప్రయోజనం లేదు అన్న మాటలు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకి చాలా పెయిన్ గా ఉంటుంది, తట్టుకోరు. అయినా సరే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని లెక్క చేయక, అందుకంటాడు తన సిలువును ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. కాబట్టి యోనాకు వెళ్ళి ప్రకటిస్తే చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. వెళ్ళను అన్నాడు, కానీ దేవుడు ఏ ఉద్దేశంతో అయితే యోనాను ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరకపోతే ఒప్పుకోక దేవుడు బలవంతంగా మెడ పట్టుకొని అయినా సరే తన చిత్తాన్ని జరిగిస్తా ఉన్నాడు. దట్ ఇస్ ద మిషన్ ఆఫ్ జోనా. దేవుడు జోనాకు ఇచ్చిన పరిచర్య అది. రెండవది గాడ్స్ మిషన్, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎలా అంటాను. అందుకే మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏమని ప్రకటించమన్నాడు చూస్తే, యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినేవి పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అది దేవుడు చెప్పమన్న సువార్త. ఏమని చెప్పమన్నాడు, 40 రోజుల్లో నినేవి పట్టణం నేలమట్టం కాబోతుంది, 40 రోజుల్లో నినేవి పట్టణం నాశనం కాబోతుంది అన్నది ప్రకటించాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలాగా నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దాం అనుకున్నవాడు 40 దినాల తర్వాత ఎందుకు చేయాలి? పోనీ చేద్దాం అనుకున్నాడు, చేసేదేదో చేయకుండా ఎందుకు ముందు చెప్పమంటున్నాడు? దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నినేవి పట్టణాన్ని నాశనం చేయటం, సమూల ధ్వంసం చేయటం దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లల మీదకి ఉగ్రత తీసుకుని రావటం, భూకంపాలు తీసుకొని రావటం, సునామీ తీసుకొని రావటం, రోడ్డు ప్రమాదాలు జరగడానికి అనుమతించి, ఇవి దేవుని చిత్తం కాదు. దేవుడు ఈ నినేవి పట్టణం విగ్రహారాధన పట్టణంగా చూస్తాం. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన మోసం, దేవుడు అంటే లెక్కలేని తనంతో ఉన్న ప్రజలుగా నినేవి పట్టణస్థులను చూస్తాం. ఎంతగా పాపంలో మగ్గిపోతున్న ప్రజలను చూస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపాన్ని చూడలేని దేవుడు వారిని బట్టి ఎంతో వేదన చెందుతా ఉన్నాడు. అయితే వారి మీదకి దేవుని ఉగ్రత రగులుతూ ఉంది. కానీ దేవుడు కృపాకాలం నిర్ణయించాడు, 40 దినాలు. 40 దినాలు దాన్ని కృపాకాలం అంటాం. కృపాకాలం నిర్ణయించి ఒకవేళ ఈ 40 దినాలు మీకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ మీరు మారతారా బ్రతుకుతారు మారా చేస్తారు అని చెప్పడానికి ముందుగా వార్నింగ్ కాల్ ఇవ్వడానికి యోహానును పంపుతా ఉన్నాడు. చంపాలి అన్న దేవుని ఉద్దేశం కాదు, నాశనం చెయ్యాలి అన్న దేవుని ఉద్దేశం కాదు, అలాగే ప్రజలు పాపంలో బ్రతకడం కూడా దేవునికి ఇష్టం కాదు. దేవుడు పరిశుద్ధుడు, తన పిల్లలైన వారందరూ పరిశుద్ధుడిగా జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ పాపంలో జీవిస్తున్న ఈ ప్రజలను హెచ్చరిక చేయడానికి యోహానును పంపుతా ఉన్నాడు. ఇంకొక మాట చూస్తాం ఇక్కడ 3:2 నినేవే మహాపురమునకు పోయి అన్నాడు. నినేవే మహాపురమునకు పోయి, మహాపురము అని ఎందుకు అంటాడంటే అందులో ఉన్న జనాభాను బట్టి వైశాల్యాన్ని బట్టి కాదు, దేవునికి ఆ పట్టణం మీద ఉన్న కన్సర్న్. దేవుడు దాన్ని గొప్పగానే చూస్తున్నాడు. దేవుడు ఆ పట్టణం నాశనం అవడానికి ఇష్టపడడం లేదు. ఇంకా కిందకు వస్తే 4:11 ఇలా అంటాడు ఆయన, 120,000 కంటే ఎక్కువై అన్నాడు, 120,000 మంది ప్రజలు ఉన్నారు, వారి నాశనం నాకు ఇష్టమైంది కాదు. కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అన్నాడు. నినేవే మహాపురం విషయంలో నాకు కన్సెంట్ ఉంది, దాన్ని తప్పించాలి, ఆ ప్రజల్ని కాపాడాలి అన్నది దేవుని హృదయ వేదన. ఆ ప్రజలు పాపంలో మగ్గిపోతూ ఉంటే వాళ్ళని తప్పించాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ఆ ప్రజలు తప్పించబడాలి, ఆ ప్రజలు రక్షించబడాలి, ఆ ప్రజలు తమ మార్గాన్ని సరిదిద్దుకోవాలి అన్న దేవుని ఉద్దేశాన్ని బట్టి ఒకవేళ మారండి రక్షించబడతారు, మార్రా నీకు దుర్గతి తప్పదని ప్రకటించడానికి యోనాను దేవుడు పంపుతున్నాడు. అప్పుడప్పుడు మన సోల్జర్స్ గ్రూప్ లో పోస్టులు పెడతా ఉన్నారు మిషనరీస్. నిన్నే కూడా ఈ ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళ దగ్గర వచ్చిన ఆ 100,000 ప్రజలది ఓవర్ వ్యూ ఫోటో పెట్టి అభిషేక్ అని అడుగుతున్నాడు గ్రూప్ లో, నీ నా బాధ్యత ఏంటి, వాళ్ళందరూ దేనికోసం అంత దూరం వెళ్తున్నారు, పాపం నుంచి విడుదల కోసం. వాళ్ళు దేనికోసం సన్యాసులుగా మారుతున్నారు, సత్యాన్వేషణలో దేవుణ్ణి ఎరగడం కోసం. వారు దేనికోసం ఎంతగా ప్రాకులాడుతున్నారంటే దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని అనుగ్రహం కొరకు, ముక్తి కొరకు, మోక్షం కొరకు పరిగెడతా ఉంటే వారు నమ్మిన నీరు లేకపోతే నదులు జలాలు దేవుడు కాదని తెలుసు. వారు పూజ చేస్తున్న పుట్టలు కొండలు కోనలు జంతువులు మానవులు బాబాలు దేవుడు కాదని మనకు తెలుసు. నిజమైన దేవుడు ఎవరో తెలుసు, ఆ దేవుళ్ళు రక్షణ ఉందని తెలుసు, ఆయన తప్ప రక్షించే నాదుడు లోకంలో లేడని విషయం మనకు తెలుసు. దేవుడు ఈ పరిస్థితులన్నీ మన కళ్ళ ముందుంచి రక్షించబడ్డ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేనెవడిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును, నేనెవడిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును, దేవుడు మాట్లాడుతున్న మాట అది. అయితే ఎప్పుడైతే యోనా ఇన్ని కష్టాలకు ఓర్చి సముద్ర ప్రయాణం చేసి ఒకవేళ ఇల్లు ప్రకటిస్తే నన్ను జైల్లో వేస్తారన్న పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చివరికి 3:10 నినేవ పట్టణంలో అడుగుపెట్టి నినేవ పట్టణానికి, అది 3 దినాల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం అయితే, 1 దిన ప్రయాణం చేసి నినేవ పట్టణం నాశనం అయిపోతుందన్న ప్రకటన చేయగానే 5:10 వరకు నినేవే పట్టణస్థుల స్పందన చూస్తాం. అనుకున్నాడు యోనా, నేను ప్రకటిస్తే వాళ్ళు మారతారా, వాళ్ళ విగ్రహాలను మానుకోమంటే మానుకుంటారా, వాళ్ళ వ్యభిచారం మానుకోమంటే మానుకుంటారా, వాళ్ళ తాగుడు మానుకోమంటే మానుకుంటారా, దేవుడు మీ మీదకి ఉగ్రత తీసుకొని వస్తారంటే గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు, నా మాట వినరు, నా మాట నమ్మరు. మీట్లో పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. కాల్ టైకర్ చూడాలి, మీట్లో పెట్టుకోవాలి. సరే, నేను చెప్తే వాళ్ళు నమ్ముతారా మారు అని అనుకుంటున్నాడు. కానీ వెళ్ళాడు, పట్టణం ఏమో 3 దినాల ప్రయాణం అంత పట్టణం. ఆయన ప్రయాణం చేసింది కేవలం ఒక దిన ప్రయాణమే. కాల్స్ కట్ చేస్తున్నాను, ఎవరిదో అర్థం కావట్లేదు లైన్. ఇది చంద్రశేఖర్ ఎస్ఏ గారి లైన్, డిస్టర్బెన్స్. సరే అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. వాళ్ళు చెప్తే మారు, వాళ్ళు చెప్తే వినరు అని యోనా అనుకున్నాడు. కానీ ఒక్కరోజు ప్రయాణం చేశాడు, ఒక్కరోజు ప్రయాణంలో చిన్న మాటే ఇదిగో మారతారా బ్రతుకుతారు, మారా చేస్తారు, దేవుని ఉగ్రత మీ పాపాన్ని బట్టి మీ పట్టణం మీద మండుతుందని చెప్పగానే 5వ వచనంలో ఇలా చూస్తాం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోని పట్టు కట్టుకొని. ఎంత మంచి మాట చూస్తామంటే, ఒక దిన ప్రయాణం ప్రయాణం చేశాడు, ఒక్కరోజు చెప్పాల్సింది చెప్పాడు. ఆ ఒక్కరోజు చెప్పిన మాటకి ఎంత స్పందన వచ్చిందంటే పట్టణంలో ఉన్న పట్టణం వారే మారు మనసు పొందారు. చిన్నలు కాదు గనులు కూడా, అల్పులు కాదు గనులు కూడా ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా, ప్రభు వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూడాలంటే 6వ వచనంలో రాజే మారి తన సింహాసనం కిందకి దిగి తన తప్పు తెలుసుకుంటున్నాడు. 7వ వచనంలో మంత్రులు కూడా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడ్డారు. 8వ వచనంలో మనుషులే కాదు జంతువులు, జంతువులు కూడా ఉపవాసం చేయాలి. అంటే ఒకవేళ ఆ దేశంలో జంతువులతో కూడా పాపం చేస్తున్నారేమో, ఒకవేళ ఆ దేశంలో జంతువులతో కూడా పాపం జరుగుతుందేమో తెలియదు. ఎందుకు మాట రాయబడిందో, జంతువులు కూడా ఉపవాసం చేయాలని చెప్పి ఆ 8వ వచనంలో అన్నట్లుగా మనం చూస్తాం. చివరికి 9వ వచనం చదివితే ఎంత గొప్ప మాట మనం వింటామంటే, మనుషులందరూ నినేవే పట్టణస్థులందరూ రాజు మంత్రులు గనులు అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. సిన్ఫుల్ వేస్, బలత్కారం అంటే వైలెన్స్ అని చూస్తాం. శేఖర్ నీ లైన్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది, నీ లైన్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. 9వ వచనంలో ఇలా చూస్తాం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, సింపుల్ వేస్, దుర్మార్గములు చెడు మార్గములు తప్పుడు మార్గములను విడిచిపెట్టారు. తాము చేయి బలత్కారమును మానివేయాలి. వైలెన్స్, బలత్కారం అంటే వైలెన్స్ అని రాయబడింది. బలత్కారం మానివేయాలని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివ పట్టణములో చాటించిరి. దూతలు నినివ పట్టణమంతా చాటించిరి. ఎంత మంచి మాట మనం చూస్తున్నామంటే, ఊహించినట్లుగానే ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలందరూ మారడానికి ఇష్టపడుతున్నారు. రాజే ప్రోత్సహిస్తున్నాడు, రాజే మారడానికి ఇష్టపడుతున్నాడు, రాజే మారడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళు దేవుని మాట వినగానే సారీ చెప్పి మరలా వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళలేదు. ఈరోజు మనకి సారీ చెప్పడం ఎంత సింపుల్ అయిపోయిందంటే అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. నోరు నాలుక చివరి ఉంటుంది సారీ అన్న మాట. దేవుడికి నువ్వు సారీ చెప్తే ఆ నోటి మాట వల్ల దేవునికి, దేవుడు ఏమాత్రం సంతోషపడ్డ, నీ నోటి మాట దేవుడు కోరుకోవటం లేదు, కానీ నీ ప్రవర్తనలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు, ప్రవర్తనలో మార్పును దేవుడు కోరుకున్నాడు. 9వ వచనంలో ఏం చూస్తామంటే, మన మార్గాన్ని సరిదిద్దుకోవాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, బలత్కారాన్ని విడిచిపెట్టాలి, ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు విపత్తు నుంచి తప్పిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనం పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఒకేసారి ఆయన క్లోజ్ చేయడానికి ముందు వార్నింగ్ కాల్స్ ఇస్తాడు. ఆ వార్నింగ్ కాల్సే జబ్బులు. ఏదైనా ఒక రోగం రాగానే రోగ మందులు వేసుకోవడానికి పరిగెట్టడానికి బదులు ఎందుకు దేవుడి రోగాన్ని తీసుకొచ్చాడు? ఏదైనా ఒక సమస్య రాగానే ఎందుకు దేవుడి సమస్యను తీసుకొచ్చాడంటే దట్ ఈజ్ ఎ వార్నింగ్ కాల్. ఏదో దైవుడు నీతో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో ఒక తప్పు నువ్వు చేస్తున్నావు, అది సరిదిద్దుకుంటావా అని చెప్పడానికి అనుమతిస్తున్నాడు. సరిదిద్దుకున్నావా, దాని నుంచి విడుదల వస్తుంది, మరణం నుంచి కూడా తప్పించబడతాము. సరిదిద్దుకోకుండా ముందుగా ముందుకెళ్తున్నావా, ముందుగా ముందుకెళ్తున్నావా, దుర్గతి తప్పదు, దుర్గతి తప్పదు. కాబట్టి నినేవే మహాపురంలో 120,000 మంది అన్యులు, విగ్రహారాధకులు, దేవుడంటే ఎరగనవారు అయినప్పటికీ దేవునికి వర్ణించిన వార్త ఉన్నప్పుడు ఆ దేవునికి భయపడ్డారు, ఆయన వైపు తిరిగారు, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. అంత మాత్రమే కాదు, కానీ పదవచనంలో ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, అది దేవుడు కోరేది. నోటి మాట కాదు, సారీ కాదు, తప్పైపోయింది కాదు, ఆయన కోరుకునేది నోటి మాట మాత్రమే కాదు, కానీ మన మనసు మారాలి, మన జీవితం మారాలి. నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయి చిన్న క్రియలను దేవుడు చూచి అని రాయబడింది. ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నాడో అది కనబడేసరికి దేవుడే తన వాక్యాన్ని ముందు పంపించాడు. ప్రవక్తకి ఇచ్చి నువ్వు ప్రకటన చే, 40 దినాల్లో నినేవే నాశనం అయిపోతుందని. 40 దినాల్లో నువ్వేమైనా చేయక నేను నాశనం చేస్తానంటలేదు, కానీ మారు మనసు పొందితే దేవుడు తన మనసు మార్చుకోవడానికి, తన చేస్తానన్న కీడు చేయకుండా వెనక్కి తిరగడానికి అనిష్టపడుతున్నాడు. అదే 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది, వారు చేయుచున్న క్రియలను చూచి మారు మనసు క్రియల్లో కనబడాలి, మారు మనసు ప్రవర్తనలో కనబడాలి, మారు మనసు మన జీవితంలో కనబడాలి. అదే నినేవే పట్టణంలో కనబడింది. అది దేవుడు చూచి ఎంత మంచి మాట అంటే, దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏ దుర్గత అయితే దేవుడు తీసుకొస్తానన్నాడో దాన్ని తీసుకొని రాలేదు. ఏ కీడైతే ఆ పట్టణం మీదకి రావాలని దేవుడు ఉద్దేశించాడో ఆ కీను రాకుండా ఆపేశాడు. ఎందుకంటే 4వ అధ్యాయం 2వ వచనంలో మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన మనసు ఏంటో, ఆయన వైఖరి ఏంటో రాయబడతా ఉంది. 4వ అధ్యాయం 2వ వచనంలో సగభాగం నుంచి ఇలా చూస్తాం, నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి. అబ్బా అబ్బా, మన దేవుడు రాతి గుండు కలిగిన వాడు కాదు, మన దేవుడు మానవ బలి కోరేవాడు కాదు, మన దేవుడు మానవుల మీదకి విపత్తు తీసుకొచ్చి ఆకాశంలో ఆనందించేవాడు కాదు. దుర్మార్గుడు నాశనం అవ్వడం నాకేమైనా సంతోషమా? దుర్మార్గుడు నాశనం అవ్వడం నాకేమైనా సంతోషమా? వాడు తన మార్గమును సరిదిద్దుకోవటమే నాకు ఆనందం అని అంటాడు ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం, 18:23. అయితే ఇక్కడే దేవుడు మనసు ఏంటో మనం చూస్తున్నాం. దేవుడు కటాక్షం కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు బహుశాంతం కలిగిన వాడు, దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడయ్యుండి. నినేవే పట్టణస్థులు దేవా తప్పైపోయింది, ఈ తప్పు నేను మరలా చేయను, నేను మారతాను, దయచేసి నన్ను క్షమించు, నన్ను కాపాడను గానే దేవుడు వారిని చూశాడు, పశ్చాత్తాపడ్డాడు, తాను చేస్తానన్న కీడు చేయకుండా మానినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక 4 విషయాలు చూడగలిగాం. వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జోనా? యోనా యొక్క మిషన్ ఏంటి అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి కష్టమైన సిద్ధపడాలి, దూరమైనప్పటికీ వెళ్ళాలి, మరణమైనప్పటికీ ప్రకటించాలి. దేవుడి మిషన్ ఏంటంటే, ప్రజలు మరణించడం దేవుని ఉద్దేశం కాదు, కానీ సువార్త విని దాని ద్వారా వారి జీవితాలు మార్చుకోవాలి. ఈ నినేవే పట్టణ స్త్రీ యొక్క గొప్ప అదృష్టం, లేకపోతే గొప్ప పరివర్తన ఏమంటే, వారు మారు మనసు పొందారు. రాజు మొదలుకొని, సేవకులు మొదలుకొని, గనులు మొదలుకొని, పశువులు మొదలుకొని, అందరు ఉపవాసం ఉన్నారు, దేవుని వేడుకున్నారు, దేవా క్షమించున్నారు. అత్యంత ప్రేమ కలిగిన మన దేవుడు వారి మారు మనసును బట్టి ఆ పట్టణాన్ని తప్పించాడు, ఆ పట్టణాన్ని కాపాడాడు. ఆ రోజు నినేవే పట్టణం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, ఈ రోజు మన దేశం పట్ల దేవుని ఉద్దేశం అదే. ఆ రోజు యోనా పట్ల దేవుని సంకల్పం ఏంటో, ఈరోజు ప్రతి క్రైస్త విశ్వాసి పట్ల దేవుని సంకల్పం అదే. నీవు నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలి, నా ఉద్యోగం నేను చేసుకోవాలి, నెలకు వచ్చేసరి జీతం తెచ్చుకో, చక్కగా ఇంట్లో ఉండాలి, మన పిల్లలు మన భార్య మన సుఖంగా ఉండాలి, ఇది మాత్రమే దేవుని బాధ్యత కాదు, దేవుడు కోరుకోవట్లేదు. కానీ దేవుడు నీ ద్వారా నా ద్వారా మన సహోదరులను ప్రజలను రక్షించడానికి ఆశపడుతున్నాడు. అసలు బైబిల్ అంతట్లో ఈ పుటలు ఈ లేఖనాలు ఆధారం చేసుకుని దేవుడు మనసు ఏంటి అని మనం అర్థం చేసుకోగలిగితే ఎహెజ్కేలు గ్రంథంలో దేవుని మనసు చాలా తేటగా మనకు అర్థమవుతుంది. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై. అది నినివే పట్టణమే కాదు, అది భారతదేశమే కాదు, అది ఆఫ్రికానే కాదు, అది నార్త్ కొరియానే కాదు, ఏ దేశమైతే ప్రపంచ దేశాలన్నీ ఆయన చేత సృజింపబడ్డవి, ప్రపంచ మానవులందరూ ఏ భాష మాట్లాడినా ఏ మూఢనమ్మకంలో ఉన్నా వారందరు దేవుని ప్రజలు, ప్రపంచ ప్రజలందరినీ ఆయన చూస్తున్నాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో నేను దానికి విరోధినై అన్నాడు. దేవుడు విరోధి అయితే ఏమవుద్దట, 13వ వచనంలో కరువు తీసుకొస్తానన్నాడు దేశం మీదకి, 17వ వచనంలో యుద్ధాన్ని తీసుకొస్తానన్నాడు, 19వ దేశంలో మరణకరమైన రోగాలు తీసుకొస్తానన్నాడు. ఒక దేశంలో కరువు వచ్చిందంటే దేవుని ఉగ్రత, ఒక దేశంలో నెమ్మది లేదు కొట్లాటలు పోరాటాలు వచ్చాయంటే దేవుని ఉగ్రత, ఒక దేశంలో భయంకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయి, స్పైన్ ఫ్లూ ఇలాంటి రకరకాల వ్యాధులన్నీ వస్తున్నాయంటే దేవుని ఉగ్రత. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, వ్యభిచారం, వ్యభిచారం అని మనం అంటాం, పాపానికి దేవుడిచ్చే శిక్ష, పాపానికి దేవుడిచ్చే శిక్ష, మర్చిపోవద్దు. షుగర్ ఎందుకు వస్తుంది, బీపీలు ఎందుకు వస్తున్నాయి, డైట్, డైట్ కాదు, పాపానికి దేవుడిచ్చే శిక్ష, పాపానికి దేవుడిచ్చే శిక్ష. ఆయన అంటున్నాడు ఓవరాల్ గా ఏ దేశమైతే. కాబట్టి ప్రియులారా, కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేనంత పావనుడు. మరి ప్రజలు పాపంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు చేతులు ముడుచుకుని కూర్చునేవాడు కాదు, కానీ ఆయన ఉనికిని చాటుకునేవాడు, ఉగ్రతను మండించేవాడు. సునామీలు అందుకే వచ్చాయి, సునామీలు అందుకే వస్తున్నాయి, భూకంపాలు అందుకే వస్తున్నాయి, అందుకే భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో మనం చూస్తున్నాం, కారణం అదే. మరి దేవుడు ఉగ్రత మండుతూ ఉన్నప్పుడు, ప్రజల నాశనానికి వెళ్తున్నప్పుడు నీ నా బాధ్యత ఏంటి? ఇదే ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం, ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము ఇలా అంటాడు, అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవనని వాని హెచ్చరిక చేయకు ఉండేలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అబ్బా ఎంత కఠినమైన మాట. క్రైస్తవులుగా మన చేతులు బైబిల్ ఉంచి దేవుడు తన జీవవాక్యాన్నిచ్చి దేవుడు మనసేంటో మనకు విపులంగా తెలియపరుస్తున్నప్పుడు ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వాడి మీద మండుతుందని తెలిసి వాడికి నువ్వు సువార్త చెప్పకపోతే, వారిని దేవుని వద్దకు నువ్వు నడిపించకపోతే, వారి పాపాలను బట్టి వాళ్ళు చస్తారు, నువ్వు మౌనంగా ఉన్నావు, చేతులు కట్టుకొని ఉన్నావు, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళ రక్తానికి నిన్ను నన్ను అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ ఒకనాడు నీ దగ్గరికి ఇదే సువార్తను ఎవరైతే తీసుకొచ్చారో వారు ఎందుకు నీకు సువార్త చెప్పారు? మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఒకవేళ ఈ మాట చెప్పకపోతే ఎంత నష్టమో, ఎంత ప్రమాదమో, ఎంత విపత్తు మానవ జాతి మీదకి, ఉగ్రత, దైవ ఉగ్రత, తట్టుకోలేని పరిస్థితి, ప్రపంచం దేశం మీద నాశనం అయిపోద్ది, దేశం మీద కరువు వస్తుంది, దేశం మీదకి యుద్ధం వస్తుంది, దేశం మీదకి తెగుళ్ళు వస్తాయి. ఎవరైతే మారు వాళ్ళ మీదకి ప్రమాదాలు వస్తాయి అన్న విషయం అర్థమైనప్పుడు మారు అన్న మాటను చెప్పకపోతే, దేవుని గురించిన సువార్తను చెప్పకపోతే
జనం చనిపోతారు, కానీ వారి చావుకి సమాధానం చెప్పాల్సింది నువ్వు నేనే. అసలు భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో మిషనరీస్ యొక్క జీవితాలను మనం తరచి చూస్తే, ఎందుకు వీళ్ళు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశానికి వెళ్ళారు? విలియం కేరీ భక్తుడు మన దేశానికి వచ్చాడు 1761-1834 అనే జీవితకాలం. ఇంగ్లాండ్ దేశం నుంచి 1793 నవంబర్ 11 ఈ దేశంలో అడుగుపెట్టాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన ఆ కాలంలో ప్రయాణ సాధనాలు లేకపోతే 4 నెలల సముద్ర ప్రయాణం చేసి ఈ దేశానికి వచ్చాడు. వాళ్ళకు మన దేశంలో రోగాలకి మందులు లేక భయంకర రోగాలతో ఉంటే బిడ్డ చనిపోతాడు, భార్య పిచ్చిదైపోద్ది. బిడ్డ చనిపోయాడు, భార్య పిచ్చిది, భార్య కూడా చనిపోయింది. అయినా ఈ దేశాన్ని వదిలి వెళ్ళక 41 సంవత్సరాలు భారతదేశంలో కలకత్తా మహాపురంలో ఆయన పనిచేసి 40 భారతీయ భాషలు నేర్చుకుని 17 భాషలకు బైబిల్ తర్జుమా చేసి 27 భాషలకు న్యూ టెస్టమెంట్ తర్జుమా చేసి చివరికి ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే రామాయణం భారతంలో కూడా ట్రాన్స్లేట్ చేశాడు. బెంగాలీ భాషలకు డిక్షనరీ తీసుకొచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ సతీ సహగమనం మీరు అనుకున్న మీ మత గ్రంథాల్లో లేదు, ఈ మూఢాచారాలు మీరు అనుకున్న మీ మత గ్రంథాలు లేదు. అసలుకి మీ మత గ్రంథాల్లో ఏముందో మీకు అర్థమైతే మీరుకున్న 90% మూఢనమ్మకాలు బయటకు వస్తారనుకొని ఆయన బైబిల్నే కాదు భారతీయ మత గ్రంథాలను కూడా ట్రాన్స్లేట్ చేశాడు. 41 సంవత్సరాలు. ఏం కావాలి విలియం కేరీకి? యోనా నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని ప్రకటన చేయి అన్నట్లుగానే కేరీ భారతదేశానికి నువ్వు వెళ్ళాలి, భారతదేశానికి నువ్వు వెళ్ళాలి. ఈ భారతదేశం కోసం వాళ్ళు వింటున్నప్పుడు కనీసం బట్టలు వేసుకోవడం చేత కాదు. కలరా వ్యాధి వచ్చి ఒకే వేల వేల మంది చనిపోతా ఉన్నారు. చీకటి దేశం, పేద దేశం, అంట్రానితనం, చదువు లేదు, జ్ఞానం లేదు, నాగరికత లేదు. ఈరోజు ఆఫ్రికా కోసం విన్నప్పుడు ఆఫ్రికా చీకటి ఖండం, బట్టలు లేకుండా ఎలా కనబడతారు, ఆ రోజు భారతీయులు అంటే ప్రపంచానికి ఎలా కనబడ్డారు. అలా కనబడ్డప్పుడు వారి హృదయాలు కరిగిపోయాయి, వాళ్ళు ఉండలేకపోయారు, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టారు, వారి ఉద్యోగాలు విడిచిపెట్టారు, వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో చావడానికి సిద్ధపడ్డారు తప్ప దేశాన్ని వదిలి వెళ్ళలేదు. ఆ రోజు విలియం కేరీ భారతదేశానికి రాకపోతే, ఆయన తెలుగులోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయకపోతే ఈ రోజు నీ పరిస్థితిని చెప్పిన దేవుని ఉగ్రత నీ మీద నా మీద మండుతుంది. నువ్వు నేను మరణానికి పాత్రలం, నిన్ను నన్ను తప్పించునాదురు లేడు. వాళ్ళెందుకు సిగ్గుపడకుండా సువార్త పత్రికలు పంచారు? వారెందుకు సిగ్గుపడకుండా బైబిల్ పంచారు? ఈ తెల్లలోని వాళ్ళ మతాన్ని మన దేశంలో ప్రచారం చేస్తున్నారన్న వాళ్ళెందుకు ఆ ఉమ్మివేతన సహితము వాళ్ళు లెక్క చేయలేదు? దేవుని ఉగ్రత జనుల మీద మండుతుంది. వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు కనికరం చూపిస్తాడని. ఆడపిల్లలు చదువుకోకూడదు, భర్త చనిపోతే భార్య కూడా చితి మీద చనిపోవాలి, దేవదాసి వ్యవస్థ, టెంపుల్ ప్రాస్టిట్యూషన్, చదువు లేదు, నాగరికత లేదు, బట్టలు వేసుకోవడం చేత కాదు. ఆ మహానుభావుడు ఈ దేశానికి వచ్చి మొట్టమొదటిగా ఇంకు కనిపెట్టాడు, స్టీమ్ ఇంజిన్ కనిపెట్టాడు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టాడు, ఆడపిల్లలకి ఎడ్యుకేషన్కి మొట్టమొదటి కాలేజీ ఏర్పాటు చేసింది ఆయనే. 1910-1997 మదర్ దరిశా ఈ దేశానికి వచ్చింది, 18 సంవత్సరాల బాలిక. వివాహం చేసుకోకుండా మాసిడోనియా నుంచి ఇండియాకు వచ్చి కలకత్తా మురుకువాడల్లో ఎవరు మాకు అవసరం లేదనుకున్న ఆ పిల్లల మధ్య ఆమె చేసిన సేవ, ఈ రోజుకి చారిటీ మిషనరీ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా జరుగుతున్న సేవను మనం చూస్తున్నాం. ఏం కావాలి వాళ్ళకి? ఆ దేశాన్ని వదిలి ఈ దేశానికి ఎందుకు వచ్చారు? దేవుణ్ణి ప్రేమ వారిని బలవంతం చేసింది. అత్యంత కృప కలిగిన దేవుడు, అత్యంత కనికరం కలిగిన దేవుడు, అత్యంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి ప్రేమ వారిని బలవంతం చేస్తే వారి దేశానికి వచ్చారు. నేనెందుకు పదే పదే మిషనరీస్ కూడా చెప్తున్నానంటే, దేవుడు పరలోకం నుంచి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువును పంపిస్తే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము నుంచి 12 మందిని యూదయ, సమరయ, బూదిగాంతాల వరకు పంపించాడు. మనం వెళ్లాల్సిన పని లేదు, కానీ
వెళ్లి పని చేస్తున్న వాళ్ళకి మీట్లో పెట్టుకోమని చెప్తున్నాను. మీట్లో పెట్టుకోవాలండి, ఎవరో ట్రైన్ లో ఉన్నారు. మనం వెళ్లాల్సిన పని లేదు, కానీ వెళ్లి పని చేస్తున్న వారికి మాత్రం వారి కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యత. అందుకే ఉదయాన్నే రాష్ట్రాల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, దేశాల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే, దేవా ఎవరో ఒకరిని పంపు, ఎవరో ఒకరిని పంపకపోతే ఆ ప్రజలు తమ తప్పు తాము తెలియదు, వాళ్ళు రక్షించబడరు, దయచేసి మిషనరీలు పంపు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రూపులో చిన్న కార్యక్రమం ప్రారంభం చేస్తాం. దేవుడు మన ఉద్యోగాలు ఇచ్చి హెచ్చించాడు కాబట్టి మా మట్టుకు మేము ఒక మా జీతంలో నెలకు 500 రూపాయలు నేనైతే 1000 రూపీస్ ఇవ్వడానికి ట్రెజరర్కి ప్రామిస్ చేశాను. అండమాన్ లో ఒక మిషనరీ పనిచేస్తున్నాడు ఇజ్రాయెల్, నిన్నే మాట్లాడాను, బ్రదర్ నెలకు 3000 మా టీం నుంచి మీకు పంపిస్తాం, మీరు అక్కడ సేవ చేయండి, మేము ప్రార్థన చేస్తాం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. చెరసాల చుట్టూ తిరిగి పనిచేస్తున్నాడు కిషోర్ రెడ్డి. ఎవరు జైల్లో ఉన్న ఖైదీలు అంటే ఏం ఆదాయం వస్తుంది, కానుకిస్తారు తిరిగి. ఆ బ్రదర్ కు ప్రామిస్ చేసాం, బ్రదర్ మీరు సేవ చేయండి, మా గ్రూప్ ద్వారా మీకు ఏమైనా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ గొప్ప పరిచయంలో నేను ఆ బాధ్యత వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళ కొరకు మనకు కలిగింది ఇవ్వటం. అవసరమైతే మన బిడ్డలను, నాకు ఇద్దరు బిడ్డలు, ఆ ఇద్దరు బిడ్డలకు నేను పెట్టిన పేర్లు, మిషనరీల పేర్లు స్టాన్లీ విలియం కేరీ. నా బిడ్డల దేవుని సేవలు వాడబడ్డం, నా బిడ్డల మిషనరీలుగా వెళ్ళటం, దేవుడు ఆ దేవుని యొక్క ఉద్దేశం అదే. ఇంకొక మాట, ఈ ఉదయకాలం ఎందుకు వేదంటి మాటలు చెప్తున్నానంటే, 2015 సంవత్సరంలో దేవుడు మహాకృపను బట్టి ఆ మిషనరీలు సేవ చేస్తున్నారన్నప్పుడు, అలా మిషనరీలు సేవ చేస్తున్న మహారాష్ట్రలో వసైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. అప్పుడు దాకా మిషనరీస్ అంటే ఏదనుకున్న, ఆడికి వెళ్ళిన తర్వాత రోడ్లు లేవు, కరెంటు లేదు, వాటర్ లేదు, ఆ కొండల్లో ఉన్న ప్రజలు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళకి పంటలు పండించుకోవడం చేత కాకపోతే ఏ సీజన్లో ఏ పంటలు వేయాలో మిషనరీస్ నేర్పించారు. వాళ్ళకి బావులు తోవడం నేర్పించారు. మహిళా సంఘాలు కట్టి గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకొచ్చి ఆ లోన్స్ ద్వారా వాళ్ళ జీవితాలు కట్టడం ప్రారంభించారు. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. రోగాలు వస్తే వాళ్ళ మూఢనమ్మకాలతో చెడు పూచిల్లంగి బాణమత అంటే కాదు ఇది వ్యాధి అని చెప్పి అక్కడే మెడికల్ డిస్పెన్సరీ స్టార్ట్ చేశారు. తానే మరొక జిల్లా, రెండు జిల్లాల్లో 10 లక్షల మంది ప్రజలుంటే, అంటే ఓన్లీ ట్రైబల్స్, వర్లీ అనే ట్రైబల్ ప్రజలుంటే ఆ ప్రజల మధ్య సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రజల్లో సంఘంలోనికి 10,000 మంది వచ్చారు. 60 సంఘాలు కట్టబడ్డాయి. అది చూసిన తర్వాత నిజంగా దేవుని పరిచర్య అంటే ఇది కదా అనిపించింది. అది చూసిన తర్వాత అసలుకి నేను చేస్తున్న సేవే కాదు, ఏదో ఆదివారం వెళ్ళటం, పులి పెట్టి నిలబడటం, ప్రసంగం చెప్పడం, చప్పట్లు కొట్టించుకొని ఇంటికి వచ్చేయడం అయిపోయింది. అది కాదు సేవ. వాళ్ళు చేస్తున్న గొప్ప సేవలో పాల్భాగస్తులు కావాలని తీర్మానం చేసుకుని ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మిషన్ ట్రిప్కి వెళ్లాలని ఆశ. ఒరిస్సా వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము, మహారాష్ట్ర వెళ్ళాం. ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన కన్ఫర్మేషన్ బట్టి మార్చి నెల 31 తేదీ లేదని క్లియర్ గా ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో బీహార్లో జిమ్సన్ మిషనరీ సంస్థ పనిచేస్తుంది. మొన్నే మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మిషనరీని చూసి వాళ్ళు చేస్తున్న సేవ చూసి ఒక హైందూరాలుగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ స్టేట్మెంట్, నేనెందుకు క్రైస్తవురాలుగా పుట్టలేదు అంది. ఎంత మంచి మాట. మదర్ దర్శనం చూసిన తర్వాత ఈ దేశం ముక్కు మీద వేలేసుకుంది. మేము ఎన్ని విషయాలు చెప్తే మేమైతే అంటరాని వాళ్ళం అన్న మనుషుని, ఆమెమో అంటరాని వాళ్ళ హక్కును చేర్చుకుంది. మేము కుష్ఠరోగుల్ని గ్రామం నుంచి బయటకు వెలేసాం. ఆ తెల్ల ఆమె బయటకు వచ్చి ఆ కుష్ఠరోగుని తన చేతితో పట్టుకుందని ఆమె చూసిన తర్వాత ముక్కు మీద వేలేసుకున్నారు. జెమ్స్ మిషనరీ సంస్థ సెక్స్ వర్కర్స్ మధ్య చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆ దేశ ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కూడా మిషన్ సంస్థకు సపోర్ట్, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్, గవర్నమెంట్ చేయలేని యాక్టివిటీస్ మిషన్ సంస్థ చేస్తుంది. దాన్ని చూడడం కోసం వెళ్ళాలని ఆశపడతా ఉన్నాం 1, 2, 3. అలాగే దాని దగ్గరలో ఉన్న కలకత్తాలో విలియం కెరీ చేసిన పరిచర్య, సిరంపూర్ యూనివర్సిటీ మదర్ దేరిసి చేసిన సేవ, అదంతా కూడా ఒకరోజు చూసి రావని ఆశ. చూస్తే ఏమొస్తుంది అంటే మనం నిజంగా అవగాహనతో ప్రార్థన చేయగలము. అది చూస్తే వాళ్ళు ఎలాంటి సేవ చేశారో మనం కూడా అలాంటి సేవ కొరకు మనం ఏమైనా చేయగలిగితే అది చేయడానికి నడిపించబడతాం, దీవించబడతాం. నేను చెప్పగలను నాకున్న ఆత్మీయ గర్వం చచ్చింది.
నాకున్న ఆత్మీయకరం చచ్చింది. అసలుకి వాళ్ళ సేవతో పోలిస్తే సేవేనా అనిపించింది. కాబట్టి నన్ను రిక్వెస్ట్ చేస్తుంది, దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, సరదాగా ఫ్లైట్ ఫ్లైట్ జర్నీ, మనం ఫ్లైట్కి వెళ్తాం, ఫ్లైట్కి వచ్చేస్తాం, సెలవులు దొరకవు కాబట్టి మూడే మూడు రోజులు సెలవు. అందులో ఆదివారం వస్తుంది, ఆదివారం పర్మిషను, రెండు రోజులు సెలవు. వెళ్ళడానికి రావడానికి ఫ్లైట్ జర్నీస్కి ట్రైన్ జర్నీస్కి కలిపి 8,000 ఖర్చు అవుతుంది. భోజనాలు వసతి అంత మిషన్ సంస్థ చూసుకుంటుంది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత దయచేసి ఎవరైతే వెళ్ళాలని ఆశపడుతున్నారో, రావాలని ఆశపడుతున్నారో నా కాంటాక్ట్ చేయండి. మనందరికి దీవెనకరంగా ఆ క్యాంప్ ఉంటుందని మాత్రం చెప్పగలను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి, మన ముందున్న ఆలోచన బట్టి చిన్నబాబు ఎస్ఐ గారు ప్రార్థన చేస్తారు.